So if somebody experiences Vaikuntha, that is because there are sadhus. Because in Vaikuntha, everybody is a sadhu. They are all Mahapurushikas. Mahapurushika means one who is happy to see Krishna happy.
వైకుంఠ వాతావరణం అంటే ఆ వైకుంఠ వాతావరణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను సాధు అని పిలువబడతారు. ఎవరైనా సరే వైకుంఠ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాడు అంటే అతను నిజమైన సాధు అని అర్థం. ఎందుకంటే వైకుంఠలో అందరూ సాధువులే ఉండేది. మహాపురుషిత అని చెప్పంటారు. ఎవరు మహాపురుష అంటే కృష్ణుడి యొక్క ఆనందాన్ని చూసి తాను ఎప్పుడు ఆనందపడేటువంటి వాడు మహాపురుష.
Discuss Shravati Ramani Prabhu, discuss some of the most attractive qualities of a sadhu based on Lord Chaitanya Mahaprabhu's description of the qualities of a sadhu. Kripalu, Akrita Droha, Satya Sara, Sama, Nidosha, Vadanya Mradu, Shuchi Akinchana, Sarvapakaraka Shanta, Krishna Kasharana, అకామ అనిహ స్థిర విజిత షడ్గుణ మితభుక్ అప్రమత్త మానద అమాని గంభీర కరుణామైత్రి అమైత్ర కవి దక్ష మౌని. దీస్ ఆర్ 26 క్వాలిటీస్ అండ్ దే కంబైన్ ఇన్ అన్లిమిటెడ్ వేస్ యాజ్ వి డిస్కస్ యెస్టర్డే. సో వెన్ దే కంబైన్ ఇట్ బికమ్స్ ఎక్స్ప్లోసివ్లీ ఎక్స్టాటిక్. సో for the purpose of understanding the nature of each of these qualities, we discuss them separately. Actually, they don't exist separately. No. At least they must exist in relation to Krishna Eka Sharana quality. Without Krishna Eka Sharana quality, other qualities will be more or less tinged by material modes of nature.
Iroju manam konni mukhyamainatundi vaishnava lakshanalu gurinchi manam charchiddamu. Ee vaishnava lakshanalu ainatundi ninna manam cheppukunnattuga ఉన్నది 26 అయినప్పటికీ కూడా అవి అనంత రీతుల్లో అవి సమ్మేళనం చెంది ఎంతో అద్భుతంగా అవి ఆ భక్తుని యొక్క జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. చైతన్య మహాప్రభు చెప్పినటువంటి 26 వైష్ణవ లక్షణాలు ఉన్నాయి. ఈ 26 వైష్ణవ లక్షణాలు కూడా అవి అనంతమైనటువంటి రీతిలో అవి కలుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏ ఒక్క లక్షణం కూడా ఒక్కటే విడిగా కనిపించదు. ఇక్కడ మనం వివరణకు చెప్పుకోవడానికి ఒక్కొక్క దాన్ని విడిగా మనం చెప్పుకున్నా కానీ వైష్ణవుల్లో ఏ ఒక్కటే ప్రత్యక్షంగా ఒక లక్షణంగా కనిపించదు అనమాట. అది ఇతర లక్షణాలతో కలిసి ఉంటుంది. ఏ లక్షణాలతో కలిసి ఉన్నా లేకపోయినా కృష్ణయ్య శరణం అనేటువంటి ఒక లక్షణంతో ఈ మిగతా లక్షణాలన్నీ కలిసి ఉండి తీరాల్సిందే. అలా గనక లేదు అని అంటే కృష్ణయ్య శరణం అనే ఒక లక్షణంతో ఇవి కలిసి లేవు అంటే ఆ లక్షణాలు దాదాపుగా అవి కొంత భౌతికత్వంతో కలిసే ఉంటాయి అనమాట.
సో వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఇస్ కృష్ణ విల్లింగ్ కృష్ణ పర్మిటింగ్ discuss some of these qualities from the as seen in great Vaishnavas. Actually, even in one Vaishnava you can find all of these qualities in different circumstances, or one can even say even in a given circumstance all the 26 qualities are present in condensed form, because they are inseparably present in the heart of a Vaishnava. Just like if you take salt water, saline water, every drop of it has the same salt. In the same way, a Vaishnava's lakshana are present in his heart, so every interaction will include these qualities. But sometimes some of them are highlighted by Krishna. Krishna is orchestrating which quality of a Vaishnava he wants to glorify and bring out. So any exalted Vaishnava will manifest these qualities in various crescendos of appearances. They appear and then they disappear, and then other qualities come, other qualities speak out, and then other qualities come. They are all present, but it's only the intensity which is manifested to varying degrees.
అందుకే మనం ఏం చేస్తామంటే ఈ వైష్ణవునికి కొన్ని లక్షణాలు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం కృష్ణుడు అనుమతిస్తే. ఒక సందర్భానికి సంబంధించి ఒక వైష్ణవుడు అనేక రకాలైనటువంటి వైష్ణవ లక్షణాలు ప్రదర్శిస్తాడు. వైష్ణవ లక్షణాలు అనేటువంటివి అన్ని వైష్ణవుల్లో 26 ఉంటాయి. వేరే వేరే సందర్భాల్లో విభిన్నమైన లక్షణాలు ప్రదర్శిస్తాడు, లేదా ఒకే ఒక ప్రత్యేక సందర్భంలో కూడా 26 ప్రదర్శించగలుగుతాడు. అయితే సారాం స్వీకరించబడినటువంటి రీతిలో ఆయన ప్రదర్శిస్తాడు. ఎందుకు అనంటే, మనం గనక ఉప్పు నీటిని తీసుకున్నట్లయితే ఆ ఉప్పు నీటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువులో, ప్రతి ఒక్క బిందువులో కూడా ఆ ఉపధనం అనేటువంటిది ఉంటుందన్నమాట. అట్లా వైష్ణవ లక్షణాలు అనేటువంటివి భక్తుల్లో 26 ఉన్నప్పుడు ఆయన ఏ సందర్భంలో అయినా సరే ఆయన 26లో అన్ని కూడా ప్రకటిస్తూ ఉంటాడు. కానీ కృష్ణుడి యొక్క అనుగ్రహం చేత, కృష్ణుడి యొక్క సంకల్పం చేత ఒక్కొక్క లక్షణం అనేటువంటిది ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకొక సందర్భంలో కృష్ణుడు ఇంకొక లక్షణాన్ని ఆ వైష్ణవుల్లో బయటికి తీస్తాడు, ఆ వైష్ణవ లక్షణాన్ని భగవంతుడు ఆయన చేత కీర్తింపజేయిస్తాడు. ఇలా కృష్ణుడు కోరుకున్న రీతిగా విభిన్న సందర్భాల్లో విభిన్న వైష్ణవ లక్షణాలు ఆ భక్తుల్లో మనకు అవుతూ ఉంటాయి.
Some of these qualities are similar and therefore begin, but they have the nuances. They are not exactly identical. They have the nuances. Kripalu and Karuna, for example, Sarvapukaraka and Badanya. These qualities are all related to each other quite closely. A devotee is very merciful, he is very compassionate, he is very broad-minded, and he is always thinking of everyone's welfare. Obviously these four go together, but there are subtle shades of differences. They're not all the same. Mercy means, even though I do not deserve any, you know, gifts from a sadhu, but a sadhu out of his own nature, he gives us something most valuable without our even asking for it, and even knowing that it exists. We can ask if we know it exists. Like these people who came, they had no idea that India has so much wealth to offer, and this particular dham has so much to offer, and this temple has so much to offer. They had no idea, so they couldn't have even asked for it. This is one reason our movement is very important. At least people will know that there is something that they can ask for. If none of these temples is there, people would not even know that they can actually ask for pure devotion or for the association of devotees. Many other temples are there. People are going every day. Those who are born from Indian background, they may have some idea of the value of such temples and going to such temples and so on. But those who are coming from outside, they would not go to the temples for association of sadhus. They would go there for studying the architecture. I've seen foreigners coming and taking picture of every single statue in the temple. I mean every single pillar, they'll take a picture. But they don't know that the purpose of coming to the temple, you know, all these statues are also pointing only towards devotee association. They miss this. And they go on studying all this. So, our movement has a tremendous service to do, at least in making people aware that there is this priceless gift of Sankirtana in the association of devotees.
ఇక్కడ వైష్ణవ లక్షణాలు కొన్ని ఉన్నాయి. ప్రభుజమించడము, అదేవిధంగా జాలి కలిగి ఉండడము, విశాలమైన మనస్తత్వాన్ని కలిగి ఉండడం, ఎప్పుడు పరోపకారాన్ని, ఇతరుల యొక్క హితాన్ని కోరుకోవడం అని ఈ నాలుగు కూడా ఒకదానితో ఒకటి అనుసంధానమైనటువంటి లక్షణాలు అనమాట. ఇవి విడివిడిగా దేనికి అది ప్రకటం కావు, ఇవన్నీ ఒకటి ఒకదానికి ఒకటి కలిసి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ప్రభుజమించడానికి లక్షణాన్ని తీసుకుంటే, జాలి చూపించడానికి కృప చూపించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఏమిటో వ్యత్యాసం అంటే, కృప చూపించడం అనంటే నాకు అర్హత లేకపోయినప్పటికీ కూడా నేను ఫలానా దాన్ని పొందడానికి ఆయన దాన్ని నాకు ఇస్తున్నాడు. ఈ కృప చూపించడం అనేది భక్తులు ఎందుకు ప్రదర్శిస్తాడంటే, మనకు పొందే అర్హత లేదు ఈ భక్తిని, కానీ ఈ భక్తుడు కృపతో మనకి ఇస్తున్నాడు అనమాట. మనకు పొందే అర్హత లేదు అంటే అర్థం అసలు ఉంది అనేది కూడా తెలియదు. మనకి ఉందనే తెలిస్తే మళ్ళీ పొందే సంగతి ఆలోచిస్తాం. ఇప్పుడు ఇంతకుముందు ప్రభు చెప్పిన ఉదాహరణలో లాగా ఆ పాశ్చాత్యస్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి భారతదేశంలో ఎంత సంపద ఉందని తెలియదు. అదేవిధంగా తిరుపతి ధాములో లేకపోతే ఇస్కాన్ మందిరంలో ఇంత విశిష్టమైన ఆధ్యాత్మిక సంపద ఉంది అనే విషయమే తెలియదు. విషయమే తెలియనప్పుడు దాన్ని మళ్ళీ పొందాలని కోరుకోవడం ఎక్కడ జరుగుతుంది? జరగదు. కానీ కృప అని అంటే ఇదనమాట. వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ విశిష్టమైనటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోగలిగారు. వాళ్ళు కోరుకోకపోయినా కానీ వాళ్ళు ఏదో అధ్యయనం చేద్దామని వచ్చారు, కానీ వాళ్ళ కృపతో ఒక భక్తి సేవ అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటిది వాళ్ళకి ఇక్కడ మన మందిరానికి రావడం ద్వారా తెలిసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ మందిరాలు అందిస్తున్నటువంటి అందించవలసినటువంటి సేవ ఏమిటంటే, కనీసం పవిత్ర భక్తి అనేటువంటి ఒకటి ఉంది. అది మనం ఉంది కాబట్టి దాన్ని పొందాలని కోరుకోవాలని ఒక అవగాహన జనులు కలిగిస్తున్నారు. ఇతర మందిరాలకు వెళ్తే భారతీయులు అంటే పర్వాలేదు, వాళ్ళకి పూర్వపరాలు కాస్త ఆధ్యాత్మికంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు మందిరానికి వెళ్లేటువంటి ప్రయోజనం తెలుసుకుని వెళ్తారు. పాశ్చాత్య దేశస్తులు మన భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు, మందిరం యొక్క స్థపతిని, మందిరంలో గుడి ఏ విధంగా నిర్మించారు అని వాళ్ళు ఫోటోలు, ఒక్కొక్క స్తంభాన్ని ఒక్కొక్క అర్చామూర్తిని వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి స్తంభాలు లేకపోతే అర్చామూర్తులు ఏం తెలియజేస్తున్నా అంటే భక్తుల సంగత్య ముఖ్యమైన తెలియజేసేది. ఆ ముఖ్యమైన అంశాన్ని వాళ్ళు కోల్పోయి కేవలం ఆ స్తంభాలు వాటి మీద పరిశోధన మాత్రమే చేయగలుగుతున్నారు అన్నమాట. కానీ అది ఇస్కాన్ మందిరాలకు వచ్చినప్పుడు మాత్రము అలా కాదు, పవిత్రమైన భక్తి అనేది ఒకటి ఉంది, దాన్ని మనం పొందాలనేటువంటి ఒక అవగాహన ఉంది అని తెలియజేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ మందిరాలు అందిస్తున్నట్టు ఒక విశిష్టమైనటువంటి సేవ ఇది, మనం అందించవలసినటువంటి సేవ కూడా.
But once people come, they have to experience that sadhu sangha. That is the secret. If they come and don't see sadhu sangha, our place will be no different from any other sightseeing place. So it is the sadhu sangha that made them feel that this place is something very unique and powerful. Even the deity worship, without the presence of sadhu, there will be no worship of the deities. And there may be very beautiful murtis, but they would be neglected. One would not feel so inspired. Unless, of course, one is already very elevated in devotion. Then by looking at, like Prabhupada, he saw the small deities of Jagannath Baladev Subhadra. One of his students brought it from a store, and he became so attracted, he said, there must be two others, you bring them too. They got only one because they thought you can select one out of the three. So Srila Prabhupada, by seeing only one of the three, he asked for all three. So unless one is very advanced, by seeing the deity, one will not be able to get that kind of devotion. Unless the sadhus have taken the trouble to decorate them, to to offer Krishna with so much devotion that Krishna manifests his presence in his Archamurti. So it is a sadhu sangha that people are to experience. This is the broad-mindedness of a devotee, that he knows that ultimately all the other things take on full meaning only when somebody obtains that sadhu sangha. So this is the broad-mindedness of a devotee. And sometimes it appears that it's not broad-minded. It seems to be very exclusive rather than inclusive. Just like watering the root of the tree automatically waters the different branches and leaves, similarly, it is a connection with the sadhu that automatically brings all benefits to everybody. So the broad-mindedness of a devotee is that he connects anyone whom he meets to Shuddha Vaishnavas, to the Acharyas, to the Guru Shishya Parampara. Because by that connection, they make the maximum benefit. So Kripa is giving somebody a rare gift without their deserving it or asking for it. And Vadanya is a quality when one is very broad-minded to give the highest benefit, that which will solve all their problems. Don't give them a little bit here, a little bit there, a little bit there. As far as possible, you give something. But the aim is to give them that highest benefit. The association of Shuddha Vaishnava. Shuddha Bhakta Charana Renu Bhajana Anukula Bhakata Seva Paramasiddhi Prema Latikar Mula. So this is the broad-mindedness of a devotee. It seems to be, why are they emphasizing so much on, you know, association of pure devotees? But within that is the entire world of spiritual life. And without that, everything else will seem only new for the time being. With time, without the association with sadhu, those things will become familiar objects that won't excite you anymore in the same way. There are so many people who live right near the temples in Tirupati, and they are fighting right next to the temple. Just now we went, and one man took out his belt to beat the other person. The other one took out his chopper. And there was a fight, right in front of Govindaraju temple. So, because they don't have sadhu sangha, or at least they don't accept the sadhu sangha, therefore even though the temple which has been there for 1,000 years, at least the deities have been there for so long, the temple structure may be somewhat new, but they couldn't benefit. So a devotee knows that unless one gets the sadhu sangha, the ultimate benefit has not been delivered. Ultimate benefit has not been. Therefore, his broad-mindedness is this, that somehow they should get the sadhusanga. So, kripa, badanya, then sarvapakaraka. A devotee, by nature, he considers everybody dear to him. This is the nature of a devotee. Even at the stage of Vaidhi Bhakti, one can feel this. You don't have to be a Bhava Bhakta. Two qualities of pure devotional service can be experienced even at the stage of Vaidhi Bhakti. One is Kleshagni, another is Shubhada. Sorry, I'm going on and on. You will find it difficult.
Prabhu Jyotunaru, ఇప్పుడు ఎవరైనా మందిరానికి వచ్చారంటే ఆ మందిరానికి వచ్చినటువంటి వాళ్ళు మొట్టమొదట వాళ్ళు ఆస్వాదించవలసింది సాధు సాంగత్యం. సాధు సాంగత్యం లేనప్పుడు ఆ మందిరంలో ఎన్నున్నా కానీ నిజమైన ఆస్వాదన ఎవరు పొందలేరు. విగ్రహాలు ఉంటాయి, సాధు సాంగత్యం లేకపోతే ఏమవుతుంది, సాధువులే లేరనుకోండి, విగ్రహాలు ఎంత అందంగా ఉన్నా కానీ కాలక్రమేణా నిర్లక్ష్యం చేయబడతాయి. నిర్లక్ష్యం చేయబడినప్పుడు వచ్చినటువంటి వాళ్ళు దాన్ని చూసి ఎలా ప్రేరణ పొందుతారు, పొందే అవకాశం లేదు. శుద్ధ భక్తులు అంటే వేరే, వాళ్ళు విగ్రహాలు ఎంత నిర్లక్ష్యం చేయబడ్డా, అక్కడ వాతావరణం ఎంత బాగోపోయినా కానీ శుద్ధ భక్తులు మాత్రం భగవంతుని విగ్రహాన్ని చూసి వాళ్ళు ఆస్వాదించగలుగుతారు. ప్రభుపాదుల వారు ఉదాహరణకు, పాశ్చాత్య దేశాల్లో ఉన్నప్పుడు ప్రభుపాదుల వారు ఎవరు ఆయన విద్యార్థి భక్తుడు ఒక చిన్న మూర్తిని తీసుకొచ్చి ఇచ్చాడు. ఆయన ఏమనుకున్నాడంటే అది అక్కడ భారతదేశం వస్తువులు అమ్మేటువంటి ఒక దుకాణంలో మూడు మూర్తులు ఒకేలాగా కనిపించేసరికి ఇందులో ఏదో మూడు ఒకటేనేమో అని చెప్పి ఒక బొమ్మ కొనుక్కి వెళ్దామని చెప్పి తీసుకెళ్లి ప్రభుపాదుకి ఇచ్చారు. ప్రభుపాద దాన్ని చూసి ఈయన జగన్నాథ స్వామి, ఇంకిద్దరు ఉండాలి ఎక్కడ తీసుకుని రా అని చెప్పేస్తున్నారు. చిన్న బొమ్మ అయినా కానీ దానిలో ఆయన జగన్నాథ స్వామిని గమనించగలిగి ఆయన అందులో ఎంతో ఆస్వాదించగలిగి మిగతా రెండు కూడా తీసుకురండి అని చెప్పి చెప్పాడు అనమాట. శుద్ధ భక్తుల విషయం ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్న పరిస్థితి వాళ్ళు భగవంతుని చూడగలుగుతారు. మామూలు మన పరిస్థితి సాధు సంగత్యం లేకపోతే అక్కడ విగ్రహాలు ఎంత అందంగా ఉన్నా మనం ఆస్వాదించలేం. అందుకని సాధువులకు సాంగత్యం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ కృపాలు అనేటువంటి మాట ఒక విషయం ఏంటంటే మనకు అర్హత లేకపోయినప్పటికీ కూడా మనం ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని లేకపోతే భక్తిని పొందేటువంటి అవకాశాన్ని భక్తుడు మనకి ఇస్తున్నాడు యోగ్యత లేకపోయినప్పటికి కూడా. కానీ ఆ లక్షణం అనేటువంటిది వదన్య, విశాలమైనటువంటి హృదయంతో లేదా విశాల మనస్తత్వంతో మిళితమై ఉంది. ఆ విశాల హృదయం అనేటువంటిది ఎట్లా వస్తుందంటే సాధువుకి విశాల హృదయం ఏమిటంటే ఈ వ్యక్తికి నేను సంపూర్ణ ప్రయోజనాన్ని ఇవ్వాలి, అరాకుర అక్కడ ఇక్కడ తీసిచ్చేది కాకుండా ఇచ్చేదేదో సంపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని ఇతనికి ఇవ్వాలనే ఉద్దేశంతో మందిరానికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సాధు సాంగత్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తారు, లేదా శుద్ధ వైష్ణవులకి సాంగత్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తాడు. ఇది విశాలమైన హృదయం అంటే భక్తుడికి. అది ఒక్కొక్కసారి మనకు చూసేదానికి ఎలా అనిపిస్తుంది అంటే ఇదేదో అంతరంగా ఉంది అని చెప్పి అనిపిస్తుంది, అది బాహ్యంగా లేదేమో అనిపిస్తుంది. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే మొక్క వేరుకు నీరు పోస్తున్నాడు, దానివల్ల మిగతా అన్ని కూడా పోషణ జరుగుతాయి. అట్లా మందిరానికి వచ్చినటువంటి వాళ్ళకి శుద్ధ భక్తునికి సాంగత్యం కలిగించే ప్రయత్నం అతను చేస్తున్నాడంటే శుద్ధ భక్తుని సాంగత్యంలో సమస్త ఆధ్యాత్మిక జగత్తు ఇమిడి ఉంది, ఆధ్యాత్మిక జీవితం ఉంది, అవన్నీ కూడా అతనికి ఉదాహరణకు సహజంగా వాటందరూ వస్తాయన్నమాట. అందుకని ఈ విధంగా కృపను కలిగి ఉండడం భక్తునికి ఒక లక్షణమైతే, రెండవది ఈ విశాలమైన హృదయాన్ని కలిగి ఉండి తన దగ్గరికి ఆశ్రయించిన వారికి ఉన్నతమైనటువంటి ప్రయోజనం కలిగించడం, సృష్టిలో ఉన్నతమైన ప్రయోజనం మంచి సాధువు యొక్క సాంగత్యం అది కలిగించడం. తర్వాత ఇంకొక లక్షణం ఏంటంటే పరోపకారం చేయడం. పరోపకారం చేయడం అంటే భక్తుడు అనేవాడు ఏంటంటే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు, అందరికీ కూడా ఏదో ఒక ఉపకారం చేయాలని చెప్పేసి భావిస్తాడు అనమాట. కానీ ఒక లక్షణం ఏంటంటే ఈ శుద్ధ భక్తి యొక్క శక్తి ఏమిటంటే ఈ తోటివాడికి మేలు చేయాలనేటువంటి భావనను చూశారు. అదేదో ఒక రాగానికి భక్తికి వెళ్ళిపోతేనే వస్తుందనేం కాదు, వైదిక భక్తులు ఉన్నప్పుడు కూడా ఆ భావన భక్తుడు అనేవాడికి ఉంటుంది. ఎందుకంటే వైదిక భక్తి చేసేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను ఆ వైదిక భక్తి స్థాయిలోనే పవిత్ర భక్తి యొక్క రెండు లక్షణాలు ప్రకటమైపోతాయి. ఒకటేమిటంటే క్లేశాగ్ని, రెండోది వచ్చి శుభద, దుఃఖాలన్నీ తొలగిపోతాయి, అన్ని శుభాలు జరుగుతాయి అన్నమాట.
సర్వపకారక, ద నేచర్ ఆఫ్ సర్వపకారక ఇస్ మేనిఫెస్టెడ్ ఈవెన్ అట్ ద వైది భక్తి స్టేజ్ బికాస్ డివోటీ ఇస్ ఆల్ ఆస్పిషియస్. ప్యూర్ డివోషనల్ సర్వీస్ ఆల్ ఆస్పిషియస్. ద క్వాలిటీ ఆఫ్ శుభద హ్యాస్ ఫోర్ సబ్ క్యారెక్టరిస్టిక్స్. The first of these sub-characteristics is that pure devotional service makes you consider everyone dear to you. Everyone becomes dear to you. Even the ant becomes dear to you. Even people who are completely bewildered, even they become dear to you. Of course, the degree to which they become dear to you, that can vary. depending on your strength of devotion. But even in the beginning stages, if you practice properly, you want everybody's welfare. The consequence of everybody becoming dear to you means you want everybody's welfare. This is sarvopakaraka.
Sarvopakaraka lakshanam adi bhakti chese prarambhamlone prati okka bhaktuniki vastundi anamata. Endukante prati okka vyakti kuda naaku priyamaina vadu ani cheppesi bhavistaru. Prarambhamlo oka chinna cheemu kuda naaku priyamainde అన్ని విధాలా బ్రాంచ్ చెందినటువంటి భౌతికమైన వ్యక్తి కూడా నాకు ప్రియమైన వాడవే, కనుక అతనికి నేను ఏ విధంగా ఉపకారం చేయాలని చెప్పి ఆలోచిస్తాడు. అయితే అది ఎంత శాతం మనం అలా ఆలోచిస్తామంటే, నీ భక్తి శక్తి ఎంత శాతం అయితే ఉంటుందో అంత శాతం నువ్వు ఆలోచిస్తావు. ఈ సర్వోపకారిక అనేటువంటి లక్షణం ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రారంభం నుంచే ఉంటుంది. నేను తోటివాడికి ఏదో విధంగా ఉపకారం చేయాలి అనేటువంటి భావన మొట్టమొదటి నుంచే ఉంటుంది అన్నమాట.
సో లార్డ్ చైతన్య హస్ ఆర్డర్డ్ భారత భూమి సర్వ మనుష్య జన్మయా జన్మ సార్థక కర పరోపకార. మస్ట్ డూ ది బెస్ట్ వెల్ఫేర్ వర్క్ అండ్ హీ డిఫైన్స్ హౌ టు డూ ఇట్ ఆల్సో. ఏతావత్ జన్మ సాఫల్యం దేహినామి దేషు ప్రాణేనర్థే ధియా వాచ శ్రేయ ఆచరణం సదా. వన్ మస్ట్ డూ దిస్ బ్రాడ్ మైండెడ్ వెల్ఫేర్ వర్క్. దెర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ అట్ డిఫరెంట్ లెవెల్స్. గ్రేట్ ఆచార్యాస్, they do welfare for all kinds of living entities according to the capacity to which a person can accept that highest welfare. So for general masses they give prasadam and harinam, because without these nobody can advance. So they freely distribute. They go through all kinds of risks to conduct Rath Yatra festival. And one Rath Yatra festival, if you conduct in a big city like New York or something, or Hyderabad, it is such a hassle to conduct one Rath Yatra festival. But the devotees take this trouble, because on that day mercy of Lord Jagannath is distributed freely to everybody. He is coming out to give mercy. So that is one level of sarvopakaraka. Everybody come and take some mercy. Let you all go back to Godhead. Don't need education, nothing, you know, no need. Follow the chariot of Lord Jagannath, hold the rope of Lord Jagannath, jump for the prasadam, you know, appreciate the kirtan, you know, or come and do some seva in some way. Whatever you may do, you become liberated. The devotee is not thinking, I am working so hard, I am still not liberated. But these fellows, simply by following Rath Yatra kartavya, అసుర సకల జాయ ప్రపంచ ఠాకూర్ భక్తిలో భోషి. హీ సేస్ ఆల్ దీస్ అసురాస్ దేవ్ గాన్ బట్ ఐఎమ్ స్టిల్ సిట్టింగ్ హియర్ బట్ హీఈస్ సేయింగ్ ఇట్ హ్యాపీలీ. సో డివోటీ వెరీ బ్రాడ్ మైండెడ్ ఇన్ దిస్ వే దట్ ఐ మే నాట్ బి ఏబుల్ టు గో బ్యాక్ బికాస్ ఐఎమ్ కమిటింగ్ అపరాధ్స్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ద మెర్సీ ఆఫ్ ఆచార్యాస్. ఐ విల్ నాట్ టీచ్ దెమ్ ఎనీ అపరాధ్స్. ఐ విల్ నాట్ టీచ్ దెమ్ ఎనీథింగ్. ఐ విల్ సింప్లీ గివ్ దెమ్ ప్రసాదం and harinam, let them go back.
Andukani ee sadha sangatyam anetundi chaala mukhyam ani cheppi prabhu cheptunaru. Sadha sangatyam leinappudu aa mandiralu vela samsarala kuda unna gaani daniki vilu manaku teliyadu anamata. Prabhu cheptu inda munde gondalasam mandiraniki vellamu, vastu vastute gudi pakkane kotladukuntunnaru, okadu belt isthe inkokadu cheppulu isadu ante akkada vela samsaralaga vigraham unna gaani vallaki sadha sangatyam yokka avagahana ledu. Aa sadha sangatyam enduku teeskovalani vishayam teliyadu. కాబట్టి వాళ్ళు స్వామివారు అక్కడ ఉన్నా గానీ పక్కనే వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. సాధు సంగత్యం యొక్క ముఖ్యమైన ప్రయోజనం ఇది. అందుకే భక్తులైనటువంటి వాడు విశాలమైనటువంటి మనస్సుతో తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ పవిత్రమైన సాధు సంగత్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడే ఈ విలువ అనేటువంటిది కాపాడుకున్నట్లు అవుతుంది అని చెప్తూ, పరోపకార బుద్ధి అనేటువంటిది ఈ భక్తుడికి ఎప్పుడు ఉంటుంది, ప్రారంభం నుంచే ఉంటుంది భక్తి చేసేటప్పుడు. ఆ పరోపకారం అనేటువంటిది అది విభిన్న రకాలుగా ఉంటుంది. చైతన్య మహాప్రభు చెప్తున్నారు కదా, భరత భూమిలో జన్మించిన ప్రతివాడు కూడా తన జన్మను సార్థకం చేసుకుని పరోపకారం చేయాలని. అది ఎలా చేయాలనేది కూడా మళ్ళీ ఆయన వివరణ ఇచ్చారు. ఆచార్యులు అనేటువంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు పరోపకారాన్ని ఏం చేస్తారంటే విశాలమైనటువంటి హృదయంతో ఏ జీవుడు ఎంతెంత తీసుకోగలడో అంతంత అతనికి ఉపకారం చేస్తారు. ఇప్పుడు జనసామాన్యానికి ఒకేసారి వాళ్ళకు ఉపకారం చేయాలంటే ఏం చేస్తారంటే కృష్ణ ప్రసాదము కృష్ణనామము ఆ రెండు ద్వారా జనులందరికీ కూడా పరోపకారం చేసినటువంటి కార్యం చేస్తారు. అది వచ్చి సామాన్యమైన అర్థంలో చేస్తారనమాట. ఇప్పుడు ఉదాహరణకు భక్తులు ఎంతో ఇబ్బందులు తీసుకునే రథయాత్రలు ఇలాంటివన్నీ పెద్ద పెద్ద ఉత్సవాలు అనేటువంటివన్నీ నిర్వహిస్తూ ఉంటారు. ఆ రథయాత్ర నిర్వహించడం అనేది ఎంతో కష్టకరమైనప్పటికి కూడా దానిలో ఏమవుతుంది, వచ్చిన వాళ్ళందరూ కూడాను ప్రసాదం తీసుకుంటారు, కీర్తనలో పాల్గొంటారు, రథాన్ని లాగుతారు. కాబట్టి భక్తుడని వాడు అంటే ఏమని చెప్తాడు, రండి వచ్చి అందరూ కూడా జగన్నాథ స్వామి యొక్క దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని రథాన్ని లాగి కాసేపు కీర్తన చేసి మీరు ఆ విధంగా భగవద్ధామానికి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని ఆహ్వానిస్తాడు. ఒక రకంగా ఏంటంటే భక్తుడు అనుకుంటాడు, నేను ఇక్కడ ఉండి ఇన్ని రోజులు సేవ చేస్తున్నాను, నాకు ఇంతవరకు ఆ భగవద్ధామం ప్రాప్తి అనేటువంటి ఆశయంగా రాలేదు, వాళ్ళు మాత్రం వచ్చి స్వామిని దర్శనం చేసుకుని రథం లాగేసి వాళ్ళు భగవద్ధామం వెళ్ళిపోతున్నారని. అదే పరోపకార బుద్ధి అలా ఉంటుంది అక్కడ. అంతే భక్తుని దగ్గర చెప్పడం ఏంటంటే ఆయన చెప్తారనమాట, అసురులందరూ కూడాను కృష్ణ నీ వల్ల ముక్తి పొందుతున్నారు, నిన్ను చేరుకుంటున్నారు, నేను మాత్రం ఇక్కడే ఒక్కడనే బోసిగా మిగిలిపోయాను అని అది సంతోషంగానే చెప్తున్నాడు ఆయన. భక్తుని యొక్క భావన ఏంటంటే సంపూర్ణ విశాలమైనటువంటి హృదయంతో పరోపకార బుద్ధి ఎలా చేస్తాడు అనంటే దొరికినటువంటి అవకాశాన్ని అందరికీ కూడా అందిస్తూ వాళ్ళకి కృష్ణ చైతన్య ఉపకారం చేసేటువంటి ప్రయత్నం అతను చేస్తాడు అనమాట. అతను ఏమనుకుంటాడు, నేను భక్తి చేస్తున్నాను, ఈ భక్తులు నేను ఎన్నో అపరాధాలు చేస్తున్నాను, ఈ అపరాధాలను ఈ అపరాధాలతో కూడిన ఈ భక్తి జనాలకు ఇచ్చే దానికి బదులుగా భగవంతుడి కృపను ప్రత్యక్షంగా ఉపకారం రూపంలో వాళ్ళకి అందించేద్దాం, దాన్ని పొందుతారు వాళ్ళు అని చెప్పేసి అనుకుంటాడు.
అండ్ కరుణ, దిస్ ద ఫోర్త్ ఆఫ్ ది కనెక్టెడ్ క్వాలిటీస్ డైరెక్ట్లీ. ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ ఇన్ సమ్ యునో మిస్టీరియస్ వే, బట్ డైరెక్ట్లీ యూ కెన్ సే కరుణ మీన్స్ డివోటీ ఇస్ వెరీ కంపాషనేట్. హీ కెనాట్ టాలరేట్ ది సఫరింగ్స్ ఆఫ్ అదర్స్. హీ ఫీల్స్ ద పెయిన్ ఆఫ్ అదర్స్ యాజ్ హిస్ ఓన్ పెయిన్ and is determined to do something to remove that pain. His capacity may be small, but he knows that Krishna is all powerful, and therefore he genuinely submits to Krishna that all these devotees, all these living entities, they are suffering because of their foolish choices that they are making. Somehow give them some good intelligence if you so desire, my dear Lord. This is Karuna. Karuna means not only you feel the pain of others as your pain, but you are determined to do something to remove that pain. You may not be able to do it, but you are determined to do it. Just like we may not be able to please Krishna, but we are determined to please Krishna. May not be in this life we can never please Krishna. When we compare ourselves with the great devotees that we are discussing, Yudhishthira Maharaj, Parikshit Maharaj, and so many associates of Lord Chaitanya, Jiva Goswami, Sanatana Goswami and so on, we will never be able to please Krishna in any significant manner. If we can't stand next to them except to beg their mercy. So this is our position. Carry on.
Nalugu lakshana entante karuna. Karuna anante jali chupinchadam. ఇది కూడాను ఈ వైష్ణవ లక్షణాల్లో చాలా విచిత్రమైన రీతిలో అన్నిటితో అనుసంధానం అయి ఉంటుంది. కరుణ అంటే అర్థం ఏంటంటే జాలి చూపించడం. భక్తుడు అనేవాడు ఎంతో జాలి కలిగి ఉంటాడు. భౌతిక జనులు, బద్ధ జీవులు ఎంతో బాధపడుతున్నారు, వీళ్ళందరినీ ఏదో విధంగా ఉద్ధరించాలి అనేటువంటి, వీళ్ళకి ఏదో ఒక మేలు చేయాలి అనేటువంటి ఆ జాలి చూపిస్తుంటాడు. వాళ్ళ దుఃఖాన్ని చూసి తాను ఆ దుఃఖాన్ని పొందుతూ దానిని తొలగించే ప్రయత్నం ఏదో ఒకటి చేస్తాడు అనమాట. జాలి చూపించడం అంటే ఇది ముఖ్యం. ఆ భక్తుడికి సామర్థ్యం కొంచెమే ఉండొచ్చు, కానీ ఆ భక్తుడు అనుకుంటాడు కృష్ణుడు సర్వశక్తిమంతుడు, కృష్ణుడు సర్వసమర్థవంతుడు అని. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ ఇక్కడ ఉన్నటువంటి జీవులందరూ కూడా వాళ్ళు చేసుకున్నటువంటి తప్పుడు ఎంపికల వల్ల వాళ్ళు భౌతిక జగత్తులు బాధ అనుభవిస్తున్నారు, వాళ్ళ బాధను తొలగించడానికి నువ్వు సంకల్పిస్తే వాళ్ళ బాధ ఏదో విధంగా తొలగించడానికి నువ్వు ఒక ప్రయత్నం చేసే అవకాశాన్ని నాకు ఇవ్వు అని చెప్పి భక్తుడు ప్రార్థిస్తాడు. అలా ప్రార్థించడం వల్ల ఏమవుతుందంటే భక్తుడి యొక్క సామర్థ్యం తక్కువైనప్పటికీ కూడా కృష్ణుని ప్రార్థించడం వల్ల అతను వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయగలుగుతాడు. భక్తులైనటువంటి వాడు తోటివాడి యొక్క దుఃఖాన్ని చూసి జాలి పడుతున్నాడంటే అర్థము జాలి అయినటువంటి అతని దుఃఖాన్ని తన దుఃఖంగా భావించడంతో సరిపోలే, అతని దుఃఖాన్ని తొలగించడానికి నేను ఏదో ఒకటి చేయాలి, చేసేంత శక్తి లేదు కానీ చేయాలనే పట్టుదల అన్న ఉండాలి. కృష్ణుని సంతృప్తిపరిచేంత శక్తి మనకు లేదు కానీ కృష్ణుని సంతృప్తిపరచాలనే పట్టుదల మనకుంది. కృష్ణుని సంతృప్తిపరచాలంటే సేవల ద్వారా పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, యుధిష్ఠ మహారాజు, పరీక్షిత మహారాజు, చైతన్య మహాప్రభు అనుచరులు, మరి జీవ గోస్వామి, సనాతన గోస్వామి చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే అసలు ఎక్కడ మనం నిలబడ్డానికి కూడా లేదు. కానీ మనకి కృష్ణుని సంతృప్తిపరిచే శక్తి లేదు, కానీ ఈ జన్మలోనో ఎప్పటికైనా ఎన్ని జన్మలకైనా కృష్ణుని సంతృప్తిపరచాలి మన సేవల ద్వారా పట్టుదల ఉన్నది చాలు. ఆ పట్టుదల అనేటువంటి కనుక ఉన్నట్లయితే మనం కొనసాగించగలుగుతామట. అది అక్కడ ముఖ్యమైనటువంటి విషయం.
సో ఇన్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ లార్డ్ చైతన్యస్ లీలాస్ we find most prominently these qualities manifested again and again and again. both by him personally and by his close associates. Lord Chaitanya Mahaprabhu first of all descended to this world out of his causeless mercy. Nobody could force him to do it. Although the Lord came here for his own internal reason of tasting the mood of Srimati Radharani in service to Krishna, that he is already doing in Navadvipa in Goloka Vrindavan. So he doesn't have to come here to do it. And he is doing it eternally. So why has he come here to do it? To give us an opportunity to... And he reveals those pastimes here out of his causeless mercy to the most unqualified persons of Kali Yuga. It's very ironical that he did not come in Satyuga. Satyuga, everybody was so qualified. They would have really benefited from this. One might think like that. But Lord Chaitanya Mahaprabhu came to give this in front of the most unqualified people. This is causeless mercy and it is his Mahavadanya quality also. He is most magnanimous. He does not see whether you are qualified or unqualified. He just sees whether you want the Krishna Bhakti or not. If you want, even if you don't want, he induces it and then gives it. Most of us do not want. Not only we did not want is definitely true, but even after so much hearing, we do not want Krishna Bhakti. We are more interested in the benefits of Krishna Bhakti. So, Lord Chaitanya Mahaprabhu's Mahavadanya. He knows we are unqualified, but he is distributing freely that which is the most precious of all gifts, which are not even given to the great sages of Satyuga so easily. Even they are finding it difficult to get it. But very, very fallen persons who have no clue of spiritual life, they are getting that mercy of Lord Chaitanya. And the most telling example in this case is his deliverance of Jagai Madhai. All these four qualities are most intensely seen in this. Sarvapakaraka. Lord Chaitanya risked his most dear devotees. This is Sarvapakaraka. If you take risk on your own, that is some kind of risk. But when you make your very intimate followers take risk for somebody, that is an even greater sacrifice. It is an even greater sacrifice. Suppose, you know, when Dasharatha Maharaj was approached by Vishwamitra Muni, Vishwamitra said, Dasharatha welcomed him. I will give you anything you want. What can I do for you, Dasharatha Maharaj? And immediately Vishwamitra said, you have already given promise even before I asked you. So now you cannot break the promise. Now Dasharatha Maharaj is getting a little bit worried. The tone of this whole thing is changing. So Vishwamitra said, you just give me Rama. I will take him. So Dasharatha Maharaj was stunned that he would ask for Ramachandra. So he tried to reason with him. I will go personally with my army. Even I am a little scared of these Rakshasas. You want me to send my less than 16-year-old boy to go and fight with these big Rakshasas? So it requires greater risk to send someone who is very dear to you than to send yourself. So Lord Chaitanya Mahaprabhu has sent his dearest persons to Jagai Madhai. He knows what they are going to do when he has empowered them, go door to door and preach. He knows what Lord Nityananda is going to do. He is going to approach the most fallen persons, Jagai Madhai. So this is the greatest Sarvapakaraka. Because by delivering Jagai Madhai, what has happened? The glories of Lord Chaitanya are permanently established and hope is coming to our hearts. We may not be, you know, objectively we are not as bad as Jagai Madhai in the quantitative sense. Qualitative sense, we cannot say that we are at least a particle of Jagai Madhai, qualitatively. We are a spark, they may be fire, but qualitatively we got the same qualities.
the same rebelliousness, the same asuric mentality. All these things are there in us. Sorry, I'm not talking about all the assembled Vaishnavas. Please do not take me in a... It's not a... I'm not talking about anyone here. Please don't. I'm talking about myself. So, Lord Chaitanya Mahaprabhu has sent his most intimate disciples. This is my reflection on this. This is a much greater risk. I would hesitate 100 times to send even my best of students in risky endeavors. This is my own personal thing. I will not send. I will do it myself if it is too risky. But one who doesn't love, he sends his followers. You go first. Like our modern prime ministers and presidents and all. They are hiring all these young fellows. You know, they are handing them a gun, sending them for war and all. He never goes. He sits in his nice mahal, palace, and gives orders to the jawans to go and fight. So this means that they are not really Mahavadanyaya. They are not Vadanyaya. They are Kudanyaya. Very, very narrow-minded people. They are very narrow-minded. So how broad-minded Lord Chaitanya must have been to send his most intimate disciples, Haridas Thakur and Lord Nityananda, the most intimate associates of all. He risked them. And he knew what was going to happen. It is not that he did not know. And then Lord Chaitanya Mahaprabhu decided that, you know, they came back and reported. Haridas Thakur said, "What kind of companion you have given me? He's a madman, he's approaching." So next time, Lord Nityananda went alone. Haridas Thakur also did not go. Just see. And in this way, Lord Chaitanya, his most intimate associate, Lord Nityananda, could not tolerate the sufferings of these brothers. And he gave them the highest benediction. And he was pleading with Lord Chaitanya not to punish them. Not to punish them. Otherwise, Lord Chaitanya would have really killed them with his Sudarshan Chakra. Of course, that would have been another form of Lord Chaitanya's mercy. So in this example, you find these four qualities of Lord Chaitanya to an extreme degree. Kripa, Vadanya, Sarvapakaraka. Sarvapakaraka, I explained how. By delivering Jagai Madhai, we are all benefited. Because we have hope. We have hope. And that is one of the things that attracted me very much in the beginning. Because I could identify myself with at least the part of their qualities. So I felt that Lord Chaitanya Mahaprabhu's mercy has some chance for me. I have some chance in Lord Chaitanya Mahaprabhu. Therefore, we accepted this process. So although he was delivering Jagai Madhai a long time ago, that deliverance is having impact even today. Similarly, Ramanujacharya, when he went up to the top of the temple tower and shouted the mantra for everybody to benefit, it is not only those people who benefited. Everybody from that generation on is benefiting. So this is the Sarvapakaraka. Sarvapakaraka doesn't mean only a few family members that you are thinking. The Acharya, we are talking about these Mahavaishnavas. We are not talking about... We are trying to become particle of dust at the lotus feet. But these very great Vaishnavas, when they do something, that benefits everybody. Whatever they do, when they establish a temple, that benefits everybody. They write a book, that benefits everybody. They chastise someone that is with them at that time, that benefits everybody thousands of years later. Because that example of chastisement we discuss, because directly we cannot chastise somebody. Suppose I want to chastise you. It is not possible. But if I say, Lord Chaitanya chastised Kamalakanta Vishwas, then that example, although Kamalakanta Vishwas is a direct beneficiary, we are all beneficiaries forever through that example. Damodar Pandit, he transferred him from Puri to Bengal. So that transfer is a most magnanimous, beneficial activity for all devotees of the future. Every example of Lord Chaitanya, like this you can take. Lord Shivananda Sen, how he was kicked by Lord Nityananda. This is very intimate dealings. So, we can keep on using this example to kick any devotee. You don't actually kick. What we say is, this is the example. So when we take this example, everybody benefits by understanding what is the inner meaning of this, how to accept these examples in our life.
Prabhuji cheptunnaru manamu Krishna santrupti parchadaki arhata lekapoyinappudu kuda Krishna santrupti parchedaki mahabhaktulu entha mandi unnaru vaalatho poliste manam ekkada kuda nunchodaki kuda saripam kani okka chota manam nunchodaki saripothamu ekkada ante vaalani manam vedukodalo వాళ్ళ పక్క నిలబడి వాళ్ళని మనము ప్రార్థనా భావంతో వేడుకోవడానికి సరిపోతాం, మాకు కూడా అవకాశాన్ని ఆ భావనను మాకు కలిగించండి అని చెప్పి వేడుకోవడానికి. అలాంటి మహాభక్తులు ఎంతో మంది భగవంతుడిని ఎన్నో విధాలు సంతృప్తి పరిచినటువంటి వాళ్ళు చైతన్య మహాప్రభు అనుచరులు చాలా మంది ఉన్నారనమాట. చైతన్య మహాప్రభు అనుచరుల్లో ఎంతో మంది ఈ రకమైనటువంటి ఇప్పుడు చెప్పుకున్న ఈ వైష్ణవ లక్షణాలు ప్రదర్శించినటువంటి వాళ్ళు చాలా చాలా మంది ఉదాహరణలు ఉన్నాయన్నమాట. చైతన్య మహాప్రభు ఆయన అవతరించినటువంటిది కలియుగంలో ముఖ్యంగా దీన్ని మనకి ఇవ్వడానికి, ఈ అత్యంత పతితులైనటువంటి వాళ్ళకి అత్యంత ఉత్కృష్టమైనటువంటి పవిత్ర ప్రేమ భక్తిని ఇవ్వడానికి ఆయన అవతరించాడు. అది అక్కడ చైతన్య మహాప్రభు జీవితంలో కూడా ఈ వైష్ణవ లక్షణాలు ఈ నాలుగు కూడా ప్రదర్శితమయ్యాయి. చైతన్య మహాప్రభు అంతరంగ కారణం ఎందుకు అవతరించాడంటే రాధారాణి యొక్క భక్తిభావం ఏంటో తెలుసుకోవడానికి అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. అది తెలుసుకోవడానికి భౌతిక శక్తికి రావాల్సిన అవసరం లేదు. అది తెలుసుకోవాలంటే గోలోక బృందావనంలో కూడా నవదీప్ ధామం ఉంది, అక్కడ ఆయన శాశ్వతంగా చైతన్య మహాప్రభు అక్కడ ఉన్నారు, అక్కడ రాధారాణి భావన ఆయన ఆస్వాదిస్తున్నాడు. కొత్తగా దాన్ని తెలుసుకోవడానికి భౌతిక చేత రావాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వచ్చాడు. అది ఎప్పుడు వచ్చాడు అని అంటే చాలా విడ్డూరమైనటువంటి విచిత్రమైన విషయం కలియుగంలో వచ్చేసాడు. చైతన్య మహాప్రభు యొక్క లీలలు లేకపోతే ఆయన చేసినటువంటి దివ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి వినడానికి అసలు మనకి ఎంత మాత్రం కనీసం కూడా యోగ్యత లేదు. ఆయన సత్యయుగంలో వచ్చినా అప్పుడున్నటువంటి వాళ్ళు చాలా ప్రయోజనం పొంది ఉండేవారేమో, ఎందుకంటే అప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో పవిత్రులుగా ఉన్నారు కాబట్టి మహాప్రభు లీలని మనకన్నా ఎన్నో రెట్లు చక్కగా ఆస్వాదించి ఉండేవారేమో. కానీ మహాప్రభు యొక్క కరుణ ఏమిటంటే అది అకారణమైనటువంటి కరుణ. ఆ కరుణ వల్ల ఆయన కలియుగంలో అవతరించి ఈ లీలలన్నీ కూడా చేసి ఈ వైష్ణవ లక్షణాలన్నీ కూడా తన విషయంలో తన భక్తుల విషయంలో ఆయన ప్రదర్శింపజేయించి వైష్ణవ లక్షణాలంటే ఇలా ఉంటాయని చెప్పి ఆయన మనకు తెలియజేశాడు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి లీలలో జగమద లీల చాలా ముఖ్యమైనది. అందులో ఈ నాలుగు లక్షణాలు కూడా ప్రదర్శితమైనవి అనమాట. చైతన్య మహాప్రభు ఏం చేశారంటే తనకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తిని ఆ కరుణ చూపించడానికి లేదా ఆ పరోపకారాన్ని చూపించడానికి పంపించాడు. ఎంత స్థాయి వరకు పంపించారంటే దానివల్ల పంపించిన వ్యక్తి చాలా ఇబ్బందులు పడతాడు అది తెలిసి కూడా పంపించాడు అనమాట చైతన్య మహాప్రభు. ఇది ఎలాంటిదేనంటే ఇబ్బంది ఉందని తెలిసినప్పుడు నేను ఆ ఇబ్బందిని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు నాకు కలిగేటువంటి కష్టం కన్నా నాకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తిని తెలిసి అక్కడ ఇబ్బంది ఉందని చెప్పి పంపించడం అనేటువంటిది ఇంకా ఎక్కువ కష్టాన్ని కలిగిస్తుంది. చైతన్య మహాప్రభు పని చేశారు ప్రచారం కోసం. ఏం చెప్పారంటే నిత్యానంద ప్రభుకి హరిదాస్ ఠాకూర్కి ఇద్దరు అత్యంత సన్నిహితులు, మీరింటింటికి వెళ్లి నామాన్ని ప్రచారం చేయండి అని చెప్పిస్తున్నారు. అలా ప్రచారానికి వెళితే ఎన్ని ఇబ్బందులు వస్తాయి చైతన్య మహాప్రభుకు తెలుసు. అందులో నిత్యానంద ప్రభు వెళుతున్నాడంటే ఆయన ఎలా ప్రచారం చేస్తాడనేది తెలుసు. తెలిసినా కానీ పంపించాడు. వీళ్ళు వెళ్ళినప్పుడు సమాచారం కూడా మళ్ళీ హరిదాస్ ఠాకూర్ వచ్చి చెప్పేవారు. ఏమన్నారు హరిదాస్ ఠాకూర్ ఒకసారి వీళ్ళు ఇలానే ప్రచారానికి వెళ్లారు, సాయంకాలం వచ్చి చెప్పాడు చైతన్య మహాప్రభుతో, ఆయనతో పిచ్చోడితే ఎవరు వెళ్తారు, ఆయన ప్రచారం చేసే తీరు చాలా అసలు తట్టుకోలేని విధంగా ఉందని చెప్పి హరిదాస్ ఠాకూర్ చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత ఒకరోజు హరిదాస్ ఠాకూర్ వెళ్లలేదు కూడా, నిత్యానంద ప్రభు ఒక్కరే ప్రచారానికి వెళ్లారు. ఆయన అలా వెళితే కూడాను ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ పరోపకార బుద్ధి అనేటువంటి దాన్ని ఉపయోగించి జగమద లాంటి అత్యంత పతితులను ఆయన ఉద్ధరింపజేశారు. ఇక్కడ ఉదాహరణ ప్రభు చెప్పినట్టు ఒక కష్టం ఉన్న చోట నేను వెళ్ళడం కన్నా నాకు బాగా అత్యంత సన్నిహితమైన వ్యక్తిని పంపించడం అనేది ఇంకా దుఃఖం నాకు. ఉదాహరణ దశరథ మహారాజు గురించి చెప్తూ విశ్వామిత్రుడు వచ్చారు. వచ్చిన తర్వాత బాగుందా అని అడిగారు. దశరథ మహారాజు బాగుందాం, మీరు ఏది కావాలో అడగండి ఇస్తానన్నారు. అన్నావు కదా ఇచ్చిన మాట తప్పవు కదా అన్నాడు. ఆ మాటకి దశరథ మహారాజు బెదిరాడు. ఇచ్చిన మాట తప్పనంటే ఏమడిగేస్తాడు ఈయన అనేసి ఆయన అడిగాడు అనమాట. పలానా చోట రాక్షసులు ఉన్నారు, వధించడానికి రాముడు కావాలనేసి దశరథ మహారాజు తల్లడిల్లిపోయాడు. రాక్షసులు అంటే నేనే కొంచెం వెనక ముందు ఆలోచిస్తాను. 16 ఏళ్ల పసి ప్రాయంలో ఉన్నటువంటి బాలుడు ఆయన రాముడు. ఆయన ఎట్లా పంపించమంటారు అని చెప్పేసి చాలా చాలా బాధపడిపోయాడు దశరథ మహారాజు. కానీ ఇచ్చిన మాట తప్పక విశ్వామిత్రుడితో పంపించాల్సి వచ్చింది. అలానే చైతన్య మహాప్రభు ఏం చేశారంటే నిత్యానందప్రభు తన సన్నిహితుడని తెలిసి కూడా పంపించారనమాట. పంపించిన తర్వాత అక్కడ నిత్యానందప్రభు ఆ జగమదాలను ఉద్ధరించినటువంటి తీరులో మనకు అర్థమవుతుంది. నిత్యానందప్రభు పరోపకార బుద్ధి, ఆ కరుణ అనేటువంటిది చాలా మహావదన్య. చైతన్య మహాప్రభు రెండు ప్రకటించారు, ఒకటి వచ్చి అకారణమైన కృప, రెండోది వచ్చి మహావిశాల హృదయాన్ని ఆయన ప్రకటించి వాళ్ళని ఉద్ధరింపజేశారు. అంటే వాళ్ళని ఉద్ధరింపజేయడం అనేటువంటిది ఎలాంటిది అంటే అది వాళ్ళని జగమదే మాత్రమే ఉద్ధరించబడలేదు ఇక్కడ, వాళ్ళ తర్వాత తర్వాత తరాల్లో వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఉదాహరణతో మనమంతా కూడాను ఆ ప్రయోజనాన్ని పొందుతున్నాం. శుద్ధ భక్తులు అనేటువంటి వాళ్ళు వాళ్ళు చూపించిన సాధు లక్షణాల వల్ల ఆ ప్రాంతంలో ఆ పరిస్థితులు ఉన్న వాళ్లే కాకుండా ముందు భవిష్యత్ తరాలు అనేక మంది ప్రయోజనాన్ని పొందుతారు. ఆనాడు రామానుజాచార్య గోపురం ఎక్కి అందరి చేత మంత్రం జపింపు చేయించాడంటే అక్కడున్న వాళ్ళు మాత్రం ప్రయోజనం పొందలేదు. ఆ ఉదాహరణ తీసుకుని తరతరాలు వైష్ణవ తరాల తరాలు ముక్తి పొందారు, వాళ్ళంతా ఉద్ధరించబడ్డారు. అలా ఈ శుద్ధ భక్తులు మందిరం కట్టినా లేకపోతే అతను హరినామాన్ని ప్రచారం చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించిన దానివల్ల భవిష్యత్ తరాలు అందరూ ప్రయోజనం పొందుతారనమాట. అది మహావదన్య అంటే. చివరిగా అతను ఎవరైనా మందలించినా దానివల్ల మందలింపబడిన వాడే కాకుండా భవిష్యత్ తరాల వాళ్ళు కూడా ప్రయోజనాన్ని పొందుతారు. ఆ ఉదాహరణ కూడా చెబుతూ ప్రభు ఏమంటున్నారు, చైతన్య మహాప్రభు యొక్క లీలలో కూడాను ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు చైతన్య మహాప్రభు చేత మందలించబడ్డాడు అనమాట. మందలించబడినప్పుడు అది ఉదాహరణగా ఎన్నో ఎన్నో తరాలు అది మనకి ఆదర్శప్రాయంగా ఉదాహరణగా నిలిచిపోయింది. మామూలుగా మనం ఏం చేస్తామంటే తోటి వాడిని మనం మందలించాలని ప్రత్యక్షంగా మందలిస్తే ఊరుకోడు. కాబట్టి ఏం చేయాలంటే ఈ మహాప్రభు జీవితాల్లో ఆచార్య జీవితాలను ఉదాహరణ చెప్తూ పలానా సమయంలో పలానా ఆచార్యుడు ఇలా మందలించాడని చెప్తే అది ఆయన్ని మందలించడానికి ఉపయోగపడుతుంది. లేదా పలానా వ్యక్తిని ఇదో ఉదాహరణకు శివానంద సేన్ ఉన్నాడు అనుకోండి, ఆయన్ని చైతన్య మహాప్రభు సందర్భంలో తన్నారనమాట. అంటే తోటి భక్తుడిని మనం తనడానికి దాన్ని ఉదాహరణకు ఉపయోగించమని కాదు, ఒక ఉదాహరణ ఇలా ఉంది అని చెప్పి చెప్పడం ఆ అంతర్భావాన్ని చైతన్య మహాప్రభు శివానంద సేన్ పట్ల ప్రకటించినటువంటి అంతర్భావాన్ని అర్థం చేసుకోవడానికి మనం తరతరాలు దాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అలానే పూరి నుంచి బెంగాల్కి బదిలీ చేస్తారు ఒక భక్తుని చైతన్య మహాప్రభు, ఆ ఉదాహరణ కూడా భవిష్యత్ తరాలు ఎంతో మందికి ఉపయోగపడుతూ వచ్చింది. ఇట్లా సాధు ఆ శుద్ధ భక్తుడు ఈ పరోపకార బుద్ధితో లేదా విశాల హృదయంతో ఈ వైష్ణవ లక్షణాలు ఏవైతే నాలుగు చెప్పుకుని వీటితో ఏది చేసినా గానీ భవిష్యత్ తరాలు ఎంతో మందికి అది ఉపయోగపడుతుంది.
What is the last sentence I spoke? Lord Nityananda kicking Shivananda Sen. It is showing us a greatly intimate position. What is an intimate relationship? So, that is actually the highest welfare, to give a sense of that intimacy. So, Lord Nityananda's kicking Shivananda Sen is very, very large-minded quality, not only for that moment, for that devotee, but for through the medium of those who write down these pastimes, Krishnadas Kaviraj Goswami, Vrindavandas Thakur, and other biographers of Lord Chaitanya's pastimes. Through their medium, these pastimes have been recorded for all of our benefit eternally. Again and again these pastimes will be discussed. Again and again we feel so inspired that this is the extent to which I must become intimate. If my spiritual master doesn't feel the confidence to chastise me, that means he's not being truly compassionate to me. This way we should feel. If he is actually able to chastise me, then this means he is considering me qualified enough to accept such chastise. This is intimacy. Advaita Acharya was always thinking that he is chastising Sachimata, he is chastising Kamalakanta Vishwas, but he is not chastising me. He is not being merciful to me. This is the way Advaita Acharya was thinking. So, he made a plan actually, how to get some special mercy of Lord Chaitanya. He started preaching impersonalism. After inviting Lord Chaitanya to come and spread devotional service, he started preaching Yoga Vasishta philosophy. Then Lord Chaitanya came and actually chastised Advaita Acharya. Because Lord Chaitanya always considered Advaita Acharya as a spiritual master. He was his spiritual master's god brother. So he was always considering him
as superior. But in this particular case, Lord Chaitanya actually chastised Advaita Acharya. He tried to stop him physically from doing Yoga Vasishtha philosophy. And this he considered as the greatest sign of intimacy of Lord Chaitanya.
Chaitanya Mahaprabhu yokka atyanta sannihita sambandhanto kodinatvanti gurtu edi ananne daniki ee udaharana cheptunnaru. Indu mundu Nityananda Prabhu gurinchi kuda cheptu Nityananda Prabhu jagameda ilanti vallaki entha karuna chupincharu. ఆయన ఎంత కరుణ చూపించారంటే జగన్మద నేను చేయొద్దు అన్నారు. చైతన్య మహాప్రభు ఆగ్రహించి చక్రాయుధం తీసుకుని వచ్చినప్పుడు, లేకపోతే చైతన్య మహాప్రభు వాళ్ళిద్దరిని హరించి ఉండేసే ఉండేవాడు. అది కూడా ఇంకొక రకమైన కృపే. కానీ ఆ మహావద్ధిన లక్షణాలని ఏ విధంగా చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు ప్రకటించారనే విషయం చెప్తూ, మనం ఇబ్బంది ఉన్న చోట వెళ్ళడం అనేటువంటిది మనకన్నా మనకు సన్నిహితమైనటువంటి వాళ్ళని పంపించడం అనేటువంటిది ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తుంది. ఆ ఉదాహరణలు ఇంకోటి కూడా చెప్తూ, ఈ రోజుల్లో తోటివాడితో మనకు సరైన ప్రేమ సంబంధం లేనప్పుడు మొట్టమొదటి నాయకుడు ఏం చేస్తాడంటే అనుచరులు ముందు చూస్తాడు, మీరు పోండి ముందు అనేసి. ఇప్పుడు అదే జరుగుతుంది కదా బయట, వాడు అధిపతి ఎక్కడో గదిలో కూర్చుంటాడు, జవాన్లు సైనికులు పంపిస్తాడు ఇద్దరికి, మీరు చేయండి పోండి మీరు చేయండి పోండి అనేసి. కానీ అక్కడ అది ఏంటంటే ప్రేమ సంబంధం లేదు కాబట్టి వాళ్ళ ప్రమాదాలు వచ్చినప్పుడు వాళ్ళ ముందుకు దూసేస్తారు అనుచరుల్ని, వీళ్ళు సురక్షితంగా ఎక్కడో ఉంటారు. ఆ రకమైనటువంటిది కాకుండా ప్రేమ సంబంధం ఉన్నప్పుడు మనకన్నా మనకి ఇష్టమైన వాళ్ళు కష్టపడుతుంటే మనకు బహు కష్టం అనిపిస్తుంది అనమాట. చైతన్య మహాప్రభు యొక్క ఈ లీల జగమద లీల వెళ్ళినప్పుడు ప్రభుకు అనిపించిందంట, ఈ కృష్ణ చైతన్య ప్రారంభంలో వచ్చినప్పుడు జగమద లాంటి వాళ్ళు వీళ్ళు ఉద్ధరించబడ్డారే, నన్ను నేను చూసుకుంటే ఆ లక్షణాలు పరిమాణరీత్యా నాలో లేకపోయినా కనీసం గుణాత్మకంగా నాలో ఈ లక్షణాలు కొద్దిగానే ఉన్నాయే, కాబట్టి నేను కూడా ఉద్ధరించబడతానని గొప్ప ఆశ కలిగింది. ఆ విధంగా జగమద లీల భవిష్యత్ తరాలు ఎంతమందికి ఉపయోగపడింది. నిత్యానంద ప్రభు ఈ శివానంద సేన్ ఒక సందర్భంలో ఆయన తంతారనమాట. కానీ ఆ విధంగా నిత్యానంద ప్రభు ఆయన తనడం అనేటువంటిది మనకేం తెలియజేస్తుంది అంటే, శివానంద సేన్ పట్ల నిత్యానంద ప్రభుకి ఎంత సన్నిహిత భావం ఉంది, నా వాడని ఎంత భావిస్తే ఆయన అలా తనగలిగాడు. ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు శిష్యుడి దగ్గరికి వచ్చినప్పుడు శిష్యుని ఆయన మందలించగలిగాడు, శిష్యుని ఆయన దండించగలిగాడు అని అంటే ఆ శిష్యుడు ఎంతో దగ్గరైతేనే అది జరుగుతుంది. శిష్యుడు అనేవాడు ఇలా ఆలోచించాలా, గురువు నన్ను మందలించలేకపోతున్నాడు నన్ను దండించలేకపోతున్నాడు అంటే ఇంకా నేను గురువుతో సరైనటువంటి సన్నిహిత సంబంధాన్ని పెంచుకోలేదు, లేదా గురువు ఆ సన్నిహితమైన సంబంధాన్ని ఇంకా నాలో ఏర్పరచలేదు, ఆ సన్నిహిత సంబంధం లేదు కాబట్టే ఆయన నన్ను దండించలేకపోతున్నాడు మందలించలేకపోతున్నాడు అని ఇలాంటి అవగాహన మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ విధంగా ఆయన మనల్ని మందలించడం దండించడం ప్రత్యేక కృపగా మనం భావించాలి. అద్వైతాచార్య అలా భావించేవాడు. చైతన్య మహాప్రభు శశిమాతను మందలిస్తాడు, కమలకాంత్ విశ్వాసను మందలిస్తాడు, కానీ నన్ను ఎప్పుడు మందలించలేదే, ఆ ప్రత్యేకమైన కృప నాకెప్పుడు వస్తుందని అద్వైతాచార్య ఆలోచించి ఒకసారి దానికి ఒక పథకం కూడా వేశాడు. కావాలని ఉద్దేశపూర్వకంగా ఏం చేశాడంటే చైతన్య మహాప్రభు వచ్చేటువంటి సమయంలో మాయావాద నిరాకారవాదాన్ని బోధించడం మొదలుపెట్టాడు. ఉపన్యాసంలో యోగ వాసిష్టాన్ని చెప్తున్నాడు. అసలు అద్వైతాచార్యే భక్తి యోగాన్ని ప్రబోధించమని చెప్పి చైతన్య మహాప్రభుని ఇక్కడికి ఆహ్వానించాడు భౌతిక జగత్తుకి. భక్తి బోధించమని ఆయన పిలిచి ఈయన పోయి మాయావాదం చెప్తూ కూర్చున్నాడు అనమాట. చైతన్య మహాప్రభు వచ్చి చూశారు, ఆయన సహించలేకపోయారు, వెంటనే ఆయన ఆపేశారు, ప్రత్యక్షంగా వెళ్ళి ఆపేశారు, చెప్పే ఉపన్యాసాన్ని ఆపేశారు, ఇదేంటి ఇది చెప్తున్నాను అని చెప్పేసి మందలించారు. అది అద్వైతాచార్య భావించారు ఎంతో అనుగ్రహించబడ్డాను చైతన్య మహాప్రభు చేత అని చెప్పి ఆయన ఎంతో ఆనందించారనమాట. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం నిజంగా ఆధ్యాత్మిక సన్నిహిత సంబంధం అనేటువంటిది పొందితే మందలింపు లేదా దండింపు కూడా ప్రత్యేకమైన కృపగా మనకి అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ చైతన్య మహాప్రభు యొక్క జీవితంలో మనకి కనిపిస్తూ ఉంటాయి, నిత్యానంద ప్రభు యొక్క జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటాయి.
సో హూ ఇస్ ద గ్రేటర్ రెసిపియంట్ ఆఫ్ లార్డ్ చైతన్యస్ మర్సీ, జగమదాయ్ ఆర్ అద్వైతాచార్య?
ఇప్పుడు చైతన్య మహాప్రభు యొక్క కృపను పొందినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు? అద్వైతాచార్య ఎక్కువ కృపను పొందారా లేదా జగమద ఎక్కువ కృపను పొందారా?
యూఆర్ ఆల్ ష్యూర్? The point I am making is the opposite. He is showing greater intimacy. Jagamada, he wanted to chastise, but he did not chastise them. He just lifted his finger, but he did not actually chastise them. He gave them a lot of mercy and liberated them from all the things. But Advaita Acharya, such a pure servant, but he is chastising him. He is a very young boy compared to Advaita Acharya's age. He is not, Advaita Acharya is elderly, more than his father. And he is chastising him so severely. So who is the greater recipient?
అంటే ఇక్కడ విషయం వ్యతిరేకంగా ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. చైతన్య మహాప్రభు కృపను పొందినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అని అంటే జగమదయ అద్వైతాచార్య అని అంటే, జగమదయని చైతన్య మహాప్రభు ఏమి మందలించలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన యొక్క అకారణమైనటువంటి కృప చూపించి వాళ్ళని ఉద్ధరించారు అనమాట. అద్వైతాచార్య విషయం అయితే ఇంతకుముందు చెప్పినట్లుగా చైతన్య మహాప్రభుకి గురువుకి గురు సోదరుడు ఆయన. అంటే అద్వైతాచార్యని ఎప్పుడు చైతన్య మహాప్రభు గురు సమానుడుగానే చూసేవాడు. వయసులో కూడాను చైతన్య మహాప్రభు ఎంతో యవనప్రాయంలో ఉంటే ఆయన ఎంతో పెద్ద వ్యక్తి. అలాంటి పెద్ద ఆయన పట్టుకుని నోటికి వచ్చినట్లుగా విపరీతమైనటువంటి దూషణ చేశాడు చైతన్య మహాప్రభు. ఎందుకనంటే అద్వైతాచార్య అంత సన్నిహితుడు కాబట్టి ఆయన ఆ విధంగా మందలించగలిగాడు. ఈ విషయంగా చూస్తే మనకి నిజమైనటువంటి కృప పొందిన వ్యక్తి ఎవరు అంటే అద్వైతాచార్య. చైతన్య మహాప్రభు గొప్ప కృపను ఆయన పొందాడు అనమాట. ఇంతకుముందు ఉదాహరణలో చెప్పినట్టుగా మనమందరం కూడా ఏంటంటే భక్తి కన్నా భక్తి ఫలితాలు పొందే ఆసక్తి ఎక్కువ కలిగి ఉన్నాం. భక్తిని పొందే ఆసక్తి మనకి లేదు, అసలు అది ఉందని తెలియదు, ఉంటే దాన్ని పొందాలని తెలియదు. కానీ అయినప్పటికీ కూడా ఏంటంటే ఈ విధంగా ఈ చైతన్య మహాప్రభు యొక్క అకారణమైన కృప వల్ల మనం దాన్ని పొందుతున్నాం.
ఐ హోప్ అవర్ ఆచార్య విల్ నాట్ బి అప్సెట్ విత్ మీ ఫర్ సేయింగ్ దిస్. ఇట్ ఈస్ అ ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ ఈస్ ఆఫర్డ్. ఆఫ్ కోర్స్ ద పాయింట్ ఇస్ దట్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటిమసీ ఈస్ ఓన్లీ గివెన్ టు దోస్ డివోటీస్ హూ హ్యావ్ దట్ వెరీ డీప్ ప్యూరిటీ. It is not given to everybody. That other chastisement is given to very sinful people to correct their mentality. This chastisement is something that Advaita Acharya wanted so much. And therefore, it was given as a reciprocation. Yetha mam prapadyante, tangsate vajami hum. Mama vartamana vartante, manushya bharata sarvasha. Advaita Acharya wanted this so much. And Lord Chaitanya Mahaprabhu very happily reciprocated.
అద్వైతాచార్య కావాలి కావాలి అని చెప్పి మరీ మరీ కోరుతున్నారు కాబట్టి చైతన్య మహాప్రభు కాదనుకుండా ఇచ్చేశారు అనమాట. ఏధా మా ప్రబద్ధం అంటే శ్లోకం ప్రకారంగా చైతన్య మహాప్రభు అద్వైతాచార్యని మందలించడం అనేటువంటి విషయం అది అత్యంత సన్నిహిత సంబంధం వల్ల ఏర్పడినటువంటిది. పాపాత్ములైనటువంటి వ్యక్తులకు మీరు పాపాలు మాని బాగుపడండి అని చెప్పేటువంటి సామాన్యమైన మందలింపులు అనేటువంటి వేరే ఉన్నాయి, భగవంతుడు ఇచ్చాడు అది వేరే. కానీ ఇక్కడ అద్వైతాచార్య పొందినటువంటి మందలింపు అటువంటిది కాదు. అద్వైతాచార్య కోరుతున్నాడు నేను మహాప్రభు చేత మందలించబడాలని. ఆయన కోరిక తీరుస్తూ చైతన్య మహాప్రభు చేసిన మందలింపు కాబట్టి అది ఎవరికి ఇవ్వబడుతుందంటే భక్తిపూర్వక సంబంధాల్లో అత్యంత సన్నిహితమైన వ్యక్తులకే ఇది ఇవ్వబడుతుంది అనమాట.
డివోటీ ఈజ్ నాన్ డిఫైన్డ్ అకృత ద్రోహ. హీ ఆఫర్స్ ఆల్ రెస్పెక్ట్స్ టు అదర్స్ అండ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ రిలేటెడ్, అకృత ద్రోహ, మానద, అమాని. సో ఇన్ దిస్ లీలా ఆఫ్ లార్డ్ చైతన్య you can find all the three qualities manifested by him. Simply because Lord Nityananda requested him that please do not kill these brothers. Lord Chaitanya did not cross his request. This is non-defiance. Although Lord Nityananda is, you know, considering himself subordinate to Lord Chaitanya. But still, when Lord Nityananda was pleading with Lord Chaitanya, don't kill these brothers. Your mission is not to kill them. Lord Chaitanya did not say, no, I am very much upset with them, I am going to kill them. He submitted to the plea of his devotee. This is a very good example of how Lord Chaitanya was always eager to satisfy the devotees. He did some very, very, very difficult things to do. He wanted to go to Vrindavan so many times. The devotees kept on postponing him on some pretext or the other. And Lord Chaitanya did not protest. He accepted. So this is another example in Jagayamada Leela, how Lord Chaitanya Mahaprabhu did not overrule the repeated pleas of Lord Nityananda. Otherwise, for the kind of mischief that they did, Lord Chaitanya would have definitely killed them. That's another way of showing mercy. But not this way by which we can feel inspired. We would never come, you know, if we were to hear that story that Lord Chaitanya killed Jagamata. We would never come to Krishna consciousness.
Alane ee akruta droha amanana manana anetundi lakshanalu gurinchi cheptu
akruta non defiant, it does not rebel.
అకృత ద్రోహం అంటే ఎదురు తిరగకుండా ఉండడం. అదేవిధంగా అమానైన మానదేనంటే ఇతరులకు అన్ని విధాలుగా గౌరవం ఇవ్వడం, తాను ఎటువంటి గౌరవాన్ని ఆశించకుండా ఉండడం. ఈ మూడు లక్షణాలు కూడా చైతన్య మహాప్రభు లీలలో మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఒకటి, నిత్యానంద ప్రభు ఈ జగయమదాల విషయంలో ఈ విధంగా ఆయన వారి దగ్గర దెబ్బతిన్నప్పుడు చైతన్య మహాప్రభు వచ్చి వాళ్ళని వధించాలని చెప్పి ప్రయత్నిస్తారు. అప్పుడు నిత్యానంద ప్రభు చెప్తారు, దయచేసి వాళ్ళని కరుణ చూపించి వదిలిపెట్టేయండి, సంహరించకండి అని చెప్పేసి ప్రార్థిస్తారు. అలా ప్రార్థించినప్పుడు యథార్థంగా అయితే వాళ్ళు చేసినటువంటి అపచారానికి ఖచ్చితంగా వాళ్ళని వధించే తీరాలి. చైతన్య మహాప్రభు కూడా అంతే కోపంతో వచ్చారు, కానీ నిత్యానంద ప్రభు యొక్క ప్రార్థనను మన్నించి, నిత్యానంద ప్రభు ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభు తనకన్నా పెద్దవాడైన భావంతో, తాను చిన్నవాడైన భావంతోనే చైతన్య మహాప్రభు దగ్గర మసులుకుంటాడు ఆయన. అలాంటి నిత్యానంద ప్రభు అక్కడ ఈ మాట చెప్పగానే వెంటనే చైతన్య మహాప్రభు మన్నించి వాళ్ళిద్దరిని సంహరించకుండా వదిలేశారనమాట. ఇలాంటి చైతన్య మహాప్రభు ఆయన జీవితంలో ఇలాంటి ఉదాహరణలు చాలా మంచివి చాలా ఉన్నాయన్నమాట. చైతన్య మహాప్రభు ఎప్పుడు కూడా తన యొక్క భక్తులకు దయ చూపించాలని చూసేవారు, వాళ్ళని ఎప్పుడు ఆనంద పెట్టాలని ఆయన ప్రయత్నించేవాళ్ళు. వాళ్ళని ఎంత ఆనంద పెట్టాలని ప్రయత్నించాడంటే, అసలు మహాప్రభు ఉద్దేశం ఏంటంటే బృందావనం వెళ్ళిపోవాలని. ఆయన ఎన్నోసార్లు ప్రయత్నిస్తారు బృందావనం వెళ్ళాలని. భక్తులు నిత్యానంద ప్రభు వీళ్ళు ఏం చేస్తారంటే, ఏదో ఒక విధంగా ఆయన్ని మాయ చేసి, ఆయన్ని ఏదో ఒక విధంగా మాయ బుచ్చేసి బృందావనం పోనీయకుండా అక్కడే నవద్వీపులోనే ఉంచడానికి ప్రయత్నిస్తారనమాట. చైతన్య మహాప్రభు దానికి ఎదిరించలేదు. దాన్ని వాళ్ళ మాటని, వాళ్ళ యొక్క చేసినటువంటి చేష్టల్ని ఆయన ఏమీ కాదనలేదన్నమాట. సరే, వాళ్ళ యొక్క ఆనందం కోసం ఇక్కడే ఉందామని చెప్పేసి ఆయన ఉండిపోయారు. చైతన్య మహాప్రభు జీవితంలో చాలా మంచి ఉదాహరణ ఇది. జగమదలీలలో కూడా అంతే, ఆయన ఏమి చంపాలనుకున్నారు జగమద అని, నిత్యానంద ప్రభు వచ్చి ప్రార్థించేసరికి కాదనకుండా వదిలేస్తారు అనమాట. అక్కడ ఆ లీల ఆ విధంగా జరిగింది కాబట్టి ఈరోజు మనం కృష్ణ చైతన్యానికి ఆసక్తితో వచ్చాం. అదే చైతన్య మహాప్రభు గనక జగమదాలు ఇద్దరు చేసినటువంటి దోషాన్ని కనుక వాళ్ళని చక్కరైతే వధించేస్తుంటే, ఆ లీల వినేసి మనం ఈ కృష్ణ చైతన్య వద్దు అని వెనక్కి వెళ్ళిపోయిండేవాళ్ళం అనమాట. కానీ వాళ్ళని ఆయన కాపాడాడు కాబట్టి మనం ఆసక్తితో ఇక్కడికి వచ్చాం. చైతన్య మహాప్రభు యొక్క లీలలు ఏంటంటే, వాళ్ళ మాటను కాదనకుండా, వాళ్ళ మాటను వద్దనకుండా ఆయన ఆ విధంగా చేశారు.
ద క్వాలిటీస్ ఆఫ్ ఎ సాధు ఆర్ అన్లిమిటెడ్ వి హావ్ జస్ట్ డిస్కస్ ఎ స్మాల్ డ్రాప్ ఆఫ్ దట్ ఓషన్ వి కెనాట్ కంప్లీట్ దిస్ డిస్కషన్ ఈవెన్ ఇఫ్ యూ గో ఆన్ డిస్కసింగ్ అండ్ డిస్కసింగ్ అండ్ డిస్కసింగ్ దిస్ డిస్కషన్ విల్ నాట్ ఎండ్ అండ్ వాట్ ఈస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవ్రీ డే డిస్కసింగ్ అండ్ దే నెవర్ గెట్ టైర్డ్ దే గో ఆన్ హియరింగ్ మోర్ మోర్ but according to our capacity we have discussed small tiny speck
sadhu lakshanalu anetuvanti vi anantamainatuvanti vi aparamainatuvanti manaku bindu maatrame ikkada charchinchukunnam aina lakshanalu anetuvanti ila charchinchukuntu velithe ala charcha konasagutune untundi konasagutundi kuda prapanchavyaptanga entha mandi bhaktulu ee sadhu lakshanalu charchistune unnaru aa charcha konasagutune unnaru anamata adi charchinchukunna koladi kuda taragani vidhanga vastune untundi manaku samarthyam entha undo antha varaku manaku kodiga charchinchukunnam.
It is a great miracle that an asadhu can even describe a small speck of sadhu's qualities. It is very difficult. So please forgive me. I may have made many, many mistakes in the process. But this is one topic that really touches my heart. It really, you know, makes me feel that everything in Krishna consciousness is worth it just to hear about these devotees. We may never become a devotee, not a devotee like them. That is not even an aspiration. We may never become a devotee also. But even once if you have heard about a devotee's true life, we can never be the same person again. We'll be transformed.
సాధువులకి లక్షణాలు అనేటువంటిది, దాని గురించి చర్చించడం అనేటువంటిది, అసాధువుగా ఉన్న వ్యక్తి సాధువు గురించి వర్ణించాలనేటువంటిది కష్టతరమే. ప్రయత్నం అయితే చేశాను గాని యథార్థంగా చెప్పాలంటే ఈ అంశం నాకు అంత ఇష్టమైనటువంటిది. సాధువుల యొక్క లక్షణాల గురించి వర్ణించడం అనేటువంటిది, ఆ గొప్ప సాధువుల యొక్క జీవితాల గురించి మనం చర్చించడం అనేటువంటిది, అది ఎంత గొప్ప విషయం అనంటే, మనం ఆ భక్తులాగా ఎప్పటికీ కాలేము. కావాలని ఆశించడం, ఆశ పెట్టుకోవడం కూడా దండగ. కనీసం అసలు ఆ సాధువులు ఈ విధంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించారనే విషయాన్ని వింటే, వినిన తర్వాత మళ్ళీ మనం ఈ పాత వ్యక్తిలా ఉండలేము అనమాట. ఖచ్చితంగా మనలో పరివర్తన అనేటువంటిది వచ్చి తీరుతుంది. నా అందుకే హృదయపూర్వకంగా చాలా ఇష్టమైనటువంటి అంశం సాధువుల యొక్క లక్షణాలు చర్చించడం అనేది.
సింప్లీ బై అసోసియేటింగ్ విత్ సచ్ పర్సన్స్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ హియరింగ్ వి కెన్ అసోసియేట్ విత్ యుధిష్ఠిర మహారాజ్, లార్డ్ చైతన్య, జీవ గోస్వామి, సనాతన గోస్వామి. సింప్లీ బై హియరింగ్ అబౌట్ దెమ్ వన్ కెన్ అసోసియేట్ విత్ దెమ్ అండ్ సమ్హౌ వి కెన్ స్టే అవే ఫ్రమ్ బ్యాడ్ అసోసియేషన్ వి కెన్ రిలీజ్ దీస్ వండర్ఫుల్
qualities of a devotee.
అందుకనే చైతన్య మహాప్రభు జీవ గోస్వామి సనాతన గోస్వామి యుధిష్ఠిర మహారాజు ఇలాంటి గొప్ప సాధువుల యొక్క ఆ గొప్ప మహాత్ముల యొక్క జీవితాలను మనము వాళ్ళ యొక్క లీలని ఇలా వింటూ ఉండడం వల్ల మనం కేవలం అలా వింటూ ఉండడం వల్ల మనం ఎంతో పరివర్తన పొందొచ్చు. దుస్సంగతి నుంచి మనం దూరంగా ఉంటే చాలు వీటిని మనం ఎంతగానో ఆస్వాదించవచ్చు అన్నమాట వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను.
థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ ఫర్గివ్ మీ లర్న్ ఫర్ టుడే టుమారో దేర్ ఇస్ There is a program for Shreyas boys tomorrow. Thank you all very much. Srila Prabhupada ki jai.
Jai.